సమూహ కవిమిత్రులకు మరియు సోదర సోదరీమణులందరికీ శుభ సాయంత్రం. నేటి కథాశ్రవంతికి స్వాగతం చెబుతూ కథానికను మీకు అందిస్తున్నది మాధవి శ్రీనివాసరావు నెల్లుట్ల. శీర్షిక దీపావళి విశిష్టత. అమ్మమ్మా 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 అంటూ దాదాపు అరుస్తున్నట్లుగా పిలుస్తూ లోపలికి వచ్చింది 13 ఏళ్ల శర్మిష్ట. అలా అరుపులాంటి పిలుపుతో లోపలికి వచ్చిన శర్మిష్టకు తల్లి ఎదురైంది. ఏమైందే, ఏంటా గావుకేకలు, ఎందుకలా అరుస్తున్నావు, మెల్లిగా పిలవచ్చు కదా. అమ్మమ్మ ఇంట్లో లేదు అన్నది తల్లి సౌదామిని. ఎక్కడికెళ్ళింది, ఊరెళ్ళిపోయిందా అన్నది కాస్త భయము దిగులు మేలవించిన స్వరంతో. నేను ఇంట్లో లేదు అన్నాను, ఊళ్ళో లేదు అనలేదు అంది సౌదామిని. అమ్మయ్యా, అయితే ఏ పెరట్లోనో ఉండి ఉంటుంది అనుకుంటూ గబగబా పెరట్లోకి వెళ్ళింది శర్మిష్ట. అక్కడా లేదు. అమ్మా అమ్మా అమ్మమ్మ పెరట్లో కూడా లేదు, ఎక్కడికెళ్ళింది. అసలు నువ్వు నన్ను చెప్పనిస్తేగా అమ్మమ్మ పక్కింటి పావని అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళింది. ఎందుకు, ఊరికే, అయినా ఎప్పుడూ లేంది ఈరోజు నీకు అమ్మమ్మ గురించి ఆరాలెందుకే. ఏం లేదమ్మా, రేపు మా స్కూల్లో వ్యాసరచన వక్తృత్వపు పోటీలు నిర్వహిస్తున్నారు అందరూ కలిసి, అందులో నా పేరు కూడా రాయించారు, వద్దన్నా వినకుండా. ఇంతకీ ఏ విషయం మీద, వచ్చే 4 రోజుల్లో దీపావళి పండుగ ఉంది కదా, దాని మీద. దీపావళి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు, అసలు ఎందుకు జరుపుకుంటారు అని. నాకు ఏమీ తెలియదు, నేను పార్టిసిపేట్ చేయలేనని చెప్పినా ఎవరూ వినకుండా నా పేరు మా క్లాస్ టీచర్కి చెప్పారు. ఇక చేసేదేమీ లేక వచ్చేశాను, అందుకే అన్ని విషయాలు అమ్మమ్మని అడిగి తెలుసుకుందామని అంది గుక్క తిప్పుకోకుండా చెప్పి సోఫాలో కూలబడింది శర్మిష్ట. ఓ, అదా సంగతి, ఊరికే రారు మహానుభావులని, ఏదో కారణం లేదే నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ ఎందుకొస్తావే. సరే, అయితే అమ్మమ్మ వచ్చేలోపు యూనిఫామ్ మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఏమైనా తిను అంది తల్లి సౌదామిని. సరేనని శర్మిష్ట తన గదిలోకి వెళ్ళి గబగబా పని పూర్తి చేసుకొని హాల్లోకి వచ్చింది. ఈలోగా వర్ధనమ్మ రానే వచ్చింది. అదేనండి శర్మిష్ట వాళ్ళ అమ్మమ్మ. అమ్మయ్యా, వచ్చేసావా, నీకోసమే ఎదురు చూస్తున్నా చాలాసేపటి నుండి. సర్లే గాని ఇలా కూర్చో, ఈరోజు నాకు నీతో చాలా పని ఉంది. రేపు మా స్కూల్లో దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అందులో భాగంగా దీపావళి పండుగ గురించి వ్యాసం రాయాలి, అంతేకాదు స్పీచ్ కూడా ఇవ్వాలి. అది సరే, దానికి నేనేం చేయాలి అన్నది వర్ధనమ్మ. నన్ను వాటికి సిద్ధం చేయాలి అంది పెన్ను నోట్బుక్ తెచ్చుకొని పక్కన కూర్చుంటూ శర్మిష్ట. నేనా, నేనేం చేయనే, పోటీ మీ స్కూల్లో మీ పిల్లలకైతే అంది అమ్మమ్మ. నువ్వు ప్రతిసారి వచ్చే పండుగలను గురించి వాటి ప్రత్యేకతలను గురించి కథలాగా చెప్తావు కదా అమ్మమ్మ, ఇప్పుడు దీపావళి గురించి చెప్పు, నేను వాటిని బాగా చదువుకొని అర్థం చేసుకొని పోటీలో పాల్గొంటాను అంది శర్మిష్ట. ఓ, అదా, తప్పకుండా చెప్తాను తల్లి, జాగ్రత్తగా విను అంది వర్ధనమ్మ. అలాగే అమ్మమ్మ అంటూ వర్ధనమ్మ చెప్పేదంతా పొల్లుపోకుండా నోట్బుక్లో రాసుకుంది శర్మిష్ట. ఆ రాసుకున్నదంతా ఒకసారి వర్ధనమ్మ గారికి చూపిస్తూ చదివి వినిపించి, ఇంతే కదా అమ్మమ్మ, బాగా రాసుకున్నావే, ఒక్క అక్షరం వదలకుండా అంటూ మనవరాల్ని మెచ్చుకోలుగా చూసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మమ్మ, ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడుంది అసలు కథ, దీనిని బాగా బైహార్ట్ చేసుకొని రేపు వ్యాసరచన పోటీలో రాయాలి. అంతేకాదు స్టేజ్ మీద ఈ దీపావళి పండుగ యొక్క ప్రత్యేకతను గురించి స్పీచ్ కూడా ఇవ్వాలి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శర్మిష్ట. రాత్రి చాలా పొద్దుపోయే వరకు కూడా మెలకువగా ఉండి వర్ధనమ్మ చెప్పిన విషయాలన్నీ 1-4 సార్లు బాగా చదివి వంట పట్టించుకుంది శర్మిష్ట. ఆ రోజు రోజటి కంటే ముందే లేచి మరలా ఒకసారి అంతా చదువుకొని గబగబా తయారై స్కూల్కి బయలుదేరింది. పాఠశాల అంతా దీపావళి సెలబ్రేషన్స్తో కోలాహలంగా ఉంది. హాయ్ చెర్రీ, ఈరోజు చాలా సంతోషంగా హుషారుగా కనిపిస్తున్నావు, ఏంటే సంగతి అని ఫ్రెండ్ అపర్ణ అడిగింది. అబ్బే అదేం లేదే, ఈరోజు స్కూల్లో దీపావళి సెలబ్రేషన్స్ కదా అందుకే అంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళింది. ఆల్ క్లాసెస్ స్టూడెంట్స్, కీప్ సైలెన్స్ ఆల్ ఆఫ్ యూ, అటెన్షన్ ప్లీజ్, లిజన్ టు మీ ఆల్ ఆఫ్ యూ. మరికొద్దిసేపట్లో అనగా సరిగ్గా 10 గంటలకు వ్యాసరచన పోటీ మొదలవుతుంది. పోటీలో పాల్గొనడానికి పేర్లు ఇచ్చిన వారంతా గ్రౌండ్లోకి వచ్చి కూర్చోవాలి. క్లాస్ టీచర్స్ ప్లీజ్ కోఆపరేట్ టు మీ అంటూ అనౌన్స్మెంట్ ముగించింది ఒక టీచర్. క్లాస్ టీచర్ పిల్లలందరినీ వరుసగా క్లాసెస్ వైజ్గా పంపించారు. పోటీలో పాల్గొన్న పిల్లలంతా వారి వారి స్థాయికి తగినట్లుగా తోచిన విధంగా దీపావళి పండుగ యొక్క ఆవశ్యకతను గురించి వ్రాశారు. లంచ్ తర్వాత ఉపన్యాస పోటీలు మొదలుపెట్టారు. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు శర్మిష్ఠ, నేను 8వ తరగతి చదువుతున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి నమస్కారం. మనం సరదాగా కొత్త బట్టలు కొనుక్కొని వివిధ రకాల పిండి వంటలు చేసుకొని ఎంతో ఉత్సాహంగా సాయంకాలం కాల్చుకునే టపాకాయల వెనుక చాలా కథ ఉంది. ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మనకు తెలిసిన ఈ దీపావళి ఒకరోజు పండుగ కాదు, 5 రోజుల పండుగ అని చెప్తుంటారు. ఎవరెవరి ఆచారాలు సాంప్రదాయాలను బట్టి వారు 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు జరుపుకుంటారట. మొదటి రోజును దంతేరాస్ అని, దానినే కొన్ని ప్రాంతాలలో ధనత్రయోదశి అని కూడా అంటారట. దీనికి సంబంధించిన చిన్న కథ. దేవదానవులు క్షీరసాగరాన్ని చిలికినప్పుడు అందులో నుండి ముందు లక్ష్మీదేవి, హాలాహలం, అమృతం, చంద్రుడు, ఐరావతం, కామధేనువు, కల్పవృక్షము, గవ్వలు, శంఖాలు ఇలా చాలా వచ్చినాయట. తర్వాత చివరగా ధన్వంతరి అమృత కలశాన్ని తీసుకొని వచ్చాడట. అంతేకాకుండా ఆయువును ఇచ్చే వేదం ఆయుర్వేదమని, అటువంటి ఆయుర్వేదంను తెలిసినవాడు ధన్వంతరి అని, ఆయన పుట్టినరోజున దంతెరాస్ లేదా ధనత్రయోదశిగా కూడా జరుపుకుంటారని చెప్తుంటారు. ఆయన వలన దేవతలకు అమృతం, మానవులకు ఆరోగ్యం కలిగాయట. ఈ ధన్వంతరి దేవవైద్యుడు, అందుకే దంతెరాస్గా చెప్పబడే ధనత్రయోదశి రోజు ధన్వంతరిని పూజిస్తారు కూడా. తర్వాత యముణ్ణి కూడా పూజిస్తారు అదే రోజు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజును డాక్టర్స్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకొని డాక్టర్స్ని సన్మానిస్తారట. ఇక మనం పండుగకు పెట్టే దీపాలలో ముందుగా సింహద్వారానికి దక్షిణం వైపు యమస్థానమని, అక్కడ దీపాలను వెలిగించి ఊర్ధ్వముఖం అంటే పైకి చూపిస్తూ దండం పెట్టుకుంటే గతించిన మన పూర్వీకులు ఆ దీపపు కాంతిలో స్వర్గం వైపు అడుగులు వేస్తారని, మనకు అపమృత్యు భయాలు తొలగిపోతాయని, మనం వెలిగించిన దీపపు కాంతులు యముణ్ణి రాకుండా అడ్డుకుంటాయని చెప్తుంటారు. వీటినే యమదీపాలు అని కూడా అంటారట. ఇక ఆ దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర ఒక రాగి కాసు, ఒక గవ్వను కూడా ఉంచుతారు. రాగి కాసు బంగారాన్ని ఆకర్షిస్తుందని, గవ్వ ఐశ్వర్యానికి చిహ్నమని చెప్తారు. తర్వాత ఆ రాగి కాసు గవ్వను తీసి మనం డబ్బులు దాచుకునే చోట అంటే బీర్వాలో కానీ, కబోర్డ్స్లో కానీ, మన హ్యాండ్ బ్యాగ్స్లో కానీ వేసుకోవచ్చు. దాని వలన ధనం వృద్ధి అవుతుందని నమ్మకం. అంతేకాకుండా ఈరోజు దానం చేయటం వలన దానగుణం కూడా వృద్ధి అవుతుందని ప్రతీతి. ఇక 2వ రోజు నరక చతుర్దశి. దీనికి ఒక కథ ఉంది. ఇది ద్వాపర యుగంలో జరిగిన కథగా చెప్తారు. పూర్వకాలంలో నరకాసురుడనే రాక్షసుడు ప్రాగ్జ్యోతిషపురం అనే నగరంలో ఉండేవాడు. ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెట్టేవాడని, 16,100 స్త్రీలను అపహరించి తన దగ్గర పెట్టుకున్నాడని, నరకుని బాధలు పడలేక ఆ ప్రజలంతా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించగా శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామ సమేతంగా యుద్ధానికి బయలుదేరారు. ఆ యుద్ధంలో నరకాసురుని చేతిలో దెబ్బతిని శ్రీకృష్ణుడు మూర్ఛనందగా అతని భార్య అయిన సత్యభామ నరకాసునితో యుద్ధం చేసి ఆ రాక్షసుని సంహరిస్తుందట. ఆ రాక్షసుని సంహరించిన తర్వాత నరకుని వద్ద బందీలుగా ఉన్న స్త్రీలు బంధ విముక్తులై తెల్లవారుజామున లేచి వారి కుటుంబాలన్నీ అన్నీ కూడా ఇల్లు వాకిల్లు శుభ్రం చేసుకొని తలంటుకొని అభ్యంగన స్నానం చేసి దీపాలు ముట్టించి అనేక రకాల పిండి వంటలు చేసుకున్నారని, ఆ రోజును పండగలా జరుపుకున్నారని పురాణ గాథ. వ్యాపారస్తులు ధనలక్ష్మి పూజలు కూడా ఈరోజే జరుపుకుంటారు. ఈరోజు దీపావళి అని అంటున్నాం మనమందరం. ఆవళి అంటే వరస, దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. ఈరోజు ఈ పండగకు ప్రత్యేకంగా ఉమామహేశ్వర వ్రతం కూడా చేసుకుంటారట. ఈ దీపాలను వెలిగించటం వెనుక ఇంకొక విశేషమైన విషయం కూడా ఉంది. ఈ దీపాలను తైలంతో వెలిగిస్తారు. తైలము అనగా తిలలతో చేసింది అని అర్థం. తిలలు అంటే నువ్వులు. నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, దాని నుండి వచ్చే పొగను పీల్చడం వలన ఈ సీజన్లో వచ్చే శ్వాసకోశ ఇబ్బందులు, దగ్గు, జలుబు వంటి రుగ్మతలు తొలగుతాయని చెప్తారు. అంతేకాకుండా మనం ఈ దీపావళి రోజు కాల్చే టపాకాయల వెనుక కూడా ఒక బలమైన కారణం ఉంది. చలికాలం కంటే ముందు వచ్చే వర్షాకాలం, ఈ వర్షాకాలంలో అక్కడక్కడా చెదురుమదురుగా కురిసే వర్షాలకు చిన్న చిన్న గుంటల్లో మడులలో నిలిచిన నీటిపై రకరకాల క్రిమికీటకాదులు, సూక్ష్మక్రిములు పుడతాయి. వాటి వల్లనే మనకు అనేక రకాల జబ్బులు వ్యాపిస్తాయి. మనం కాల్చే ఈ బాణాసంచాలో వాడే గంధకము మొదలైన మందుల వలన, అవి కాల్చటం వలన వచ్చే పొగ వలన, వాటి నుండి వెలువడే శబ్దాల వలన ఈ క్రిమికీటకాలు నశించి మనకు ఆరోగ్యం చేకూరుతుందట. అంతేకాకుండా టపాకాయలు కాల్చిన తర్వాత బెల్లంతో చేసిన పదార్థాలను స్వీకరించటం వలన శ్వాసకోశ ఇబ్బందులు రాకుండా శ్వాసనాళాలు శుభ్రపడతాయని కూడా చెప్తారు. ఇక మూడవ రోజు బలిపాడ్యమి. దీనికి కూడా ఒక చిన్న కథ చెప్తాను ఫ్రెండ్స్, ఓపికగా వినండే. బలిచక్రవర్తి రాక్షసరాజు. అతన్ని అంతమొందించడానికి విష్ణుమూర్తి వామనావతారంలో వచ్చి అతనిని దానం అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు వామనుణ్ణి ఏం కావాలని అడగగా 3 అడుగుల నేల కావాలని అడగటంతో సరేనంటాడు రాక్షసరాజైన బలి. అప్పుడు పొట్టిగా 3 అడుగుల ఎత్తు ఉన్న వామనుడు 1 అడుగు భూమి మీద, 2వ అడుగు ఆకాశంలో పెట్టి, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అన్నట్లుగా బలిచక్రవర్తిని చూడగా, అంత రాక్షసుడైనా ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఇచ్చిన మాట తప్పని నియమం కలిగిన బలిచక్రవర్తి తన తలను వంచాడట వామనుడి ముందు. అప్పుడు వామనుడు 3వ అడుగు బలిచక్రవర్తి తలపై పెట్టి పాతాళానికి తొక్కేశాడట. అప్పుడు బలిచక్రవర్తి కనీసం 1 సంవత్సరానికి 1సారైనా తనకు పైకి వచ్చే అవకాశాన్ని ఇవ్వమని కోరగా వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు సరేనంటాడు. అలా బలిచక్రవర్తి దీపావళి అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజు పాతాళం నుండి పైకి వస్తాడని, దానినే బలిపాడ్యమి అంటారని పురాణ గాథ. ఇకపోతే చివరిది పాడ్యమి. పాడ్యమి తర్వాత వచ్చే రోజును యమద్వితీయ అని, భగినీ హస్తభోజనం అని, భయ్యాదూజ్ అని వారి వారి ప్రాంతాలను బట్టి పిలుచుకుంటారు. దానికి సంబంధించిన వివరణ, ఈ రోజును అన్నా చెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు పర్వదినంగా జరుపుకుంటారు. భగిని అనగా సోదరి అనే అర్థంలో చెప్తారు. అన్నదమ్ములు వారి వారి అక్క చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి చేత భోజనం చేసి వారికి వారి యొక్క మంగళకరమైన ఆశీస్సులు అందజేసి వస్తారు. తమ్ముళ్ళైతే అక్కల దగ్గర ఆశీర్వాదం తీసుకొని వస్తారు. ఇది సోదర సోదరీమణుల మధ్య సత్సంబంధాలను నెలకొల్పే రోజుగా చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనం ఏదో సంతోషంగా సరదాగా జరుపుకునే పండగ వెనుక ఉన్న సనాతన మన హిందూ సాంప్రదాయం. పురాణ గాథలను గురించి నేను మా అమ్మమ్మ ద్వారా తెలుసుకున్న విషయాలను మీతో పంచుకోవటం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరియు పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు అని తన ప్రసంగాన్ని ముగించింది శర్మిష్ట. స్కూల్ గ్రౌండ్ అంతా చప్పట్ల వర్షం కురిసింది. హర్షధ్వానాలు మిన్నంటాయి. అది చూసిన శర్మిష్ట ఆనందానికి అవధుల్లేవు. ఆ సంవత్సరం వ్యాసరచన వక్తృత్వ పోటీలలో తానే ప్రథమ విజేతగా నిలిచింది. అదే సంతోషంతో తాను గెలుచుకున్న బహుమతిని వర్ధనమ్మకు బహుమానంగా ఇచ్చింది శర్మిష్ఠ. ఇదేంటే, ఇది నాకెందుకు అన్న వర్ధనమ్మతో, నాకు ఈరోజు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ రావటానికి, అందరూ నన్ను ఇంతలా మెచ్చుకోవటానికి కారణం నువ్వే కదా అమ్మమ్మ, అందుకే అంటూ అమ్మమ్మ కాళ్లకు నమస్కరించింది శర్మిష్ఠ. సమాప్తం. ధన్యవాదములు.